சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத்.
இப்படி இந்திரியముల యొక్క లక్షణం ఏమటో చెబుతున్నాను. అంబరము వాయువు అగ్ని తోయము ధరణి భూత పంచకము ఇది క్రమంబున మహాత్మ శబ్ద సంస్పర్శ రూప రసములు గంధ సంయుతముగా భూత పంచక గుణములు. అసలు మానవ శరీరానికి ఈ ఇంద్రియాలకి సృష్టి ఆరంభం నుంచి ఎలా సంబంధం ఏర్పడింది అంటే, ఈ సృష్టిని భగవంతుడు ముందు ప్రపంచించాడు, అందుకే దీనికి ప్రపంచము అని పేరు. ప్రపంచించుట అంటే విభజించుట. పరమాత్ముడి దగ్గర ఉన్నది ఒకటే తత్వం, చిన్న తత్వం, సూక్ష్మమైన ఒక అణుతత్వం ఉంది. ఈ అణుతత్వాన్ని పెద్దది చేసి విభజించాడు. ఆ విభజించడం వల్ల మొట్టమొదట ఏం పుట్టింది? ఆకాశం పుట్టింది. ఆకాశాద్ వాయు, ఆకాశం నుంచి ఏం పుట్టింది? వాయువు పుట్టింది. నెక్స్ట్ తర్వాత వాయువాత్ అగ్నిహి, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఏం పుట్టింది? నీరు పుట్టింది. అగ్ని నుంచి నీరు పుట్టిందిట, నీటి నుంచి నేల పుట్టింది, భూమి పుట్టింది. కాబట్టి పుట్టిన క్రమం ఏమిటనమాట? ఆకాశం నుంచి మొట్టమొదట బ్రహ్మదేవుడు పరమాత్ముడు మొట్టమొదట సృష్టించి వరుసగా ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల, ఈ మూడు వరుస ఐదు కూడా ఒకదానికొకటి జన్మస్థలాలు. ఇప్పుడు ఆకాశానికి ఒక గుణం ఉంది. ఏమిటది? ఆకాశం శబ్దగుణకం. ఆకాశానికి నాదం గుణం, శబ్దమే గుణం. అందుకే ఏమీ లేని గదిలో బంధించేస్తే శబ్దం బయటికి వెళ్ళదు. ఆకాశం ఉంటేనే శబ్దం బయటికి పెడుతుంది. ఆకాశం ఉంటే కనపడే ఆ పైన శూన్యం అది. అంతేగాని ఆకాశం కనపట్లేదు శబ్దం ఎలా వస్తుంది అనుకోకండి. ఈ పైన ఉంది. ఆ రకంగా ఆకాశం యొక్క లక్షణం నాదం. రెండవది గాలి. గాలి గుణం ఏమిటి? స్పర్శ, ఒంటికి అలా తగలడం. అంచేత మీరు గాలి చూస్తామా, ఆహా ఎంత హాయిగా ఉందో బాబు అంటాం. గాలికి స్పర్శ తప్ప మరేం లేదు. అంచేత ఈ గాలి గుణం ఏమిటంటే స్పర్శ. తర్వాత మూడవది నిప్పు. ఈ నిప్పుకేమిటి? ఆకారం. ఆకారం నిప్పుకే ఉంది, వెలుతురు కనపడుతూ ఉంటుంది కనుక. ఇంకా నీరుంది. నీటి యొక్క లక్షణం ఏమిటి? నీటికి ఒక గుణం, అది ద్రవం. ఇక చివరిదైన నేల. పృథివీ గంధవతి అంటే భూమి యొక్క గుణం సువాసన ఇవ్వడం, గంధం ఇవ్వడం. భూమి లేకపోతే గంధం లేదు. భూమిలో ఉన్న గంధాలే మనకి బయటకు వస్తున్నాయి చెట్ల రూపంలో. ఎప్పుడన్నా మీరు భూమికి వాసన ఉందో లేదో పసిగట్టాలంటే వేసవికాలంలో బాగా ఎండిన తర్వాత వర్షం పడమనండి, వెంటనే భూమిలోంచి ఒక రకమైన విచిత్రమైన వాసన వస్తుంది. అది పృథివీ గంధవతి అంటే గంధం ఉంది. మనం భూమి నుంచి పుట్టాం కనుక మన దగ్గర వాసన ఒక్కొక్కసారి ఆనందం కలిగిస్తుంది, ఒక్కోసారి పక్కన ఉన్నవాడు ఎందుకు వచ్చిందిరా బాబు అని పారిపోదాం అనుకుంటాడు స్నానం చేయకుండా వస్తే. కాబట్టి మొత్తం మీద భూమి యొక్క లక్షణం గంధం. ఈ విధంగా వరుసగా ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ఇచ్చాడు పరమాత్మ. వనరగా ఆకాశమాదిగా అనులోమముతో డయ్యం మహాభూతములేను బుట్టునొకటికొక్కటి అనయము ప్రతిలోమగతి లయం బునబొందున్. ఈ ఆకాశం మొదలుకుని వరుసగా పంచభూతాలు అనులోమ క్రమంలో పుట్టాయి. ఇవి ప్రళయకాలంలో ప్రతిలోమం విలోమంగా నశిస్తాయి. ఇప్పుడు అనులోమం అంటే ఏమిటి, విలోమం అంటే ఏమిటి చెబుదాం ఒకసారి. మళ్ళీ పుట్టేటప్పుడు అనులోమం, అనులోమం అంటే ఏం చెప్పాం వరుసగా? ముందు ఆకాశం, ఆకాశం నుంచి ఏం పుట్టిందని చెప్పాం? వాయువు. వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుంచి నేల. ఈ ఐదు పుట్టాయి. ఇది అనులోమం. నశించేటప్పుడు వెనక నుంచి వెళ్ళిపోతాడు కలిసిపోయేటప్పుడు. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది నాశనం అయ్యేటప్పుడు? భూమి ప్రపంచ ప్రళయకాలంలో నీటిలో కలిసిపోతుంది. అప్పుడు నీరు తప్పే ఉండదు, భూమి ఏమవుతుంది, నీటిలో కలుస్తుంది. నీరు ఎందులో కలవాలి, అగ్నిలో కలిసిపోతుంది. అగ్ని గారు నాశనమై వాయువు అయిపోతాడు, వాయువు ఆకాశంలో లయమవుతుంది. అందుకే ఆకాశం తప్ప ఇంకేం మిగలదు అప్పుడు, శూన్యం. ప్రళయం అంటే శూన్యం. ఇప్పుడు వరుసగా ఏ ఇంద్రియానికి ఏమున్నాయో చెప్పాడు. అద్భుతమైన రహస్యం, అసలు వేదం అంటే ఏమిటో, సృష్టి రహస్యం అంటే ఏమిటో ఈ పురాణంలో, ఈ ధర్మవ్యాస చరిత్రలో చెప్పేశారు. వ్యాధుడు మన వాడికి చాలా బాగా వివరించాడు కౌశికుడికి. వరుసగా మనకి ఇంద్రియాలు ఉన్నాయి, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు, ఇవి ఐదు ఐదు ఇంద్రియాలు. ఈ ఐదింటి యొక్క లక్షణాలు ఏమిటి, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. అందుకే జ్ఞానుల్ని, మా నాన్నగారు కూడా హిందీలో ఒక కావ్యం రాశారు ప్రవర్ అని. ఆ కావ్యం రాస్తున్నప్పుడు కౌను హోజీ జుక్కు జుక్కు పడితే యో ధూముతే హో అని ఒక శ్లోకం రాస్తూ దోహ చిట్ట చివర మై కోయి నహి హూ మైతో శబ్ద రూప రస స్పర్శ గంధహు అన్నారు. నువ్వెవరు అని అడిగితే చివరి సమాధానంగా అనేకం చెప్పుకొచ్చి చివరికి నేనేం కాదు, శబ్ద స్పర్శ రూపరస గంధాలే నా రూపం, ఇవే మన శరీరం, ఇంకేం లేదు. ఎందుకని, భూమి నుంచే చర్మం పుట్టింది మనకి, అలాగే పంచేంద్రియాలు మిగతా నాలుగింటి నుంచే ఇంద్రియాలు పుట్టాయి. అందువల్ల శబ్దము, శబ్దం ఏమిటని చెప్పాము, ఆకాశం. ఆకాశం ఏమైంది ఇక్కడ మనకి, చెవి అయ్యింది. రెండవది స్పర్శ, వాయువు. వాయువు ఏమైంది మనకు వరుసగా, ఊపిరి, అదే మనకు ముక్కు తీసుకుంటున్నాం. ఇంకా అదే స్పర్శ రూపంలో వస్తూ ఉంటుంది మనకి. భూమి ఏమైంది మనకి, గంధవతి ఈ చర్మ రూపంలో మన లోపల ఇముడుతూ ఉంటుంది. అగ్ని నుంచి రూపం ఏర్పడింది, రసం జలం ఉన్నది. ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ భూమితో కూడి మనకు ఒక శరీరం అయ్యాయి. వీటికే పంచతన్మాత్రలు అంటాం. ఈ ఇంద్రియ పంచకానికి తోడుగా ఆరవది ఏమున్నది, మనస్సు. ఏడవది ఏమిటి, మన బుద్ధి. అహంకారం ఎనిమిది. మూడు గుణాలు ఉన్నాయి మనకి, సత్త రజస్తమో గుణాలు. శాంతగుణం, పవిత్రమైన వేద పురాణ ఇతిహాసాల మీద ఉండే అభిమానం, ఇవన్నిటినీ సత్వగుణానికి ప్రతీకలు. ఎవడిలో సత్వగుణం ఉంది, ఎక్కువగా శాంతంగా ఉంటాడు, ఎక్కువ పవిత్రమైన ఆహారం తింటాడు, పనికి మాలిన రజోగుణాన్ని పెంచే తిండి తినడు, పవిత్ర వాతావరణంలో గడుపుతాడు, ఎక్కడ సత్సాంగత్యం ఉంటే అక్కడికి చేరతాడు. ఇదంతా సత్వగుణమే. ఇంకా రెండవది రజోగుణం. ఈ రజోగుణమే అసలు సృష్టికి మూల కారణం. ఈ రజోగుణం కొంత అహంకారం ఉంటుంది. ఈ రజోగుణంలో కారం తినేవాడు వేడి తినేవాడు ఎక్కువ ఉంటాడు. రజోగుణానికి ప్రత్యేకగా బ్రహ్మని చెప్పుకొస్తాం మనం. ఈ రజోగుణంతో ఉన్నవాడికి తరచుగా ముక్కు మీద చిరెత్తుకుంటూ వస్తుంది, కోపం కూడా వస్తుంటుంది అడిగి. మూడవది తమోగుణం. తమోగుణం మందకొడితనం, చురుకుతనం లేకపోవటం, బాగా పులుపు, బాగా కారం, గొడ్డుగారాలు తినడం, చద్దన్నాలు ఎక్కువగా బాగా పాడైపోయినవి తినడం, ఫ్రిడ్జుల్లో పెట్టుకుని మూడేసి రోజుల పాటు సాంబారు దాచుకుని మళ్ళీ వేడి చేసుకు తినడం, ఇవన్నీ తమోగుణం యొక్క లక్షణం. నేను చెప్పలా, ఇదంతా వాళ్ళు చెప్పారు, పెద్దలు చెప్పారు. ఇవన్నీ తినడం వల్ల ఒక రకమైన నిద్ర వస్తూ ఉంటుంది. పురాణాలకు వచ్చినా సరే అలా కూర్చొని రామా ఎందుకు వచ్చిందిరా బాబు, ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనలో ఉండరులండి అలాంటి వాళ్ళు, ఆ కేటగిరీ అంతా ప్రత్యేకంగా ఉంటారు. సరే, ఏదో రకంగా మొత్తం మీద కసేపు కూర్చుంటారు. ఇవన్నీ దాని లక్షణాలు, ఈ మూడు త్రిగుణాలు. ఈ విధంగా అహంకారం ఎనిమిది అయితే ఈ మూడు గుణాలు కలిస్తే ఎనిమిది మూడు పదకొండు అయ్యాయి. ఈ పదకొండే మానవ శరీరంలో ఉన్నాయి. ఈ సమస్త ప్రాణులు, ప్రాణులతో కూడిన ఈ ప్రపంచమంతా కూడా అవ్యక్తం అనే ఒక తత్వంలో ఉదయించింది. అవ్యక్తము అంటే కనపడనిది, కనపడని తత్వాన్ని అవ్యక్తము అంటారు. అస్సలు రూపం ఉండదు, దానికి గుణం ఉండదు, కర్మ ఉండదు, అసలు దానికి ఏమీ లేదు కాబట్టి దాన్ని చూడలేము. చూడలేని ఒక చైతన్యం ఉన్నది, అందులోంచి పుట్టింది. ఆ అవ్యక్తమే నిజమైన పరబ్రహ్మ. మళ్ళీ అందులోంచి పుట్టి అందులో లయమైపోతుంది. లయమైతేనే దాన్ని ప్రళయం, ప్రళయం అన్నా లయం అన్నా ఒకటే, లయానికి పక్కన ప్రా చేరిందంతే. అందులోంచి పుట్టింది, పుట్టడాన్ని భవం అన్నారు. ఏమన్నారు, భవం, కలిసిపోవడాన్ని లయం అన్నారు. అందుకే ఎప్పుడన్నా అన్నం ముద్దైపోతే లయముద్దైపోయిందిరా, లయమైపోయిందిరా అంటారు. అదే అంటే ముద్ద అయిపోయిందని అర్థం. మెతుకు మెతుకుగా ఉంటే చక్క ఏ మనిషిగా మనిషి, వెంకాయ అమ్మ ఉంది, పుల్లాయ అమ్మ ఉంది, దెబ్బాయి అమ్మ ఉంది, దబ్బాయి అమ్మ ఉంది, అందులో అందరూ ఉంటారు. అదంతా అన్నమంతా చివిడిపోయి ముద్ద అయిపోతే ఇంకేం లేదు, వెంకాయ లేడు, పుల్లయ్య లేడు, అంతా కలిసిపోయి ఇలా అయిపోయారు. ఇలా అయిపోయి ఏమైపోయినప్పుడు అదంతా ఒక పరబ్రహ్మ మిగిలిపోయాడు అక్కడ. అదనమాట, అంటే విడిగాను ఉంటుంది అది, కలిసి ఉంటుంది, ఇన్నిటిగా ఉంటుంది, ఇన్ని కలిసిన ఏకైక తత్వంగాను ఉంటుంది. ఏకైక తత్వాన్ని అవ్యక్తం అన్నారు, అనేకంగా విభజింపబడితే అదే సృష్టి భవము అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రపంచము అంటే ఏమిటో చెప్పాడు. ప్రపంచం అంటే అసలు నిజానికి అర్థమేమిటి, విస్తారమైనది, అనేకమైన వాటితో కూడినది, విరివిగా ఉండేది అని అర్థం ప్రపంచం అంటే. ఇదే బ్రహ్మగారి యొక్క సృష్టి రహస్యం. ఇప్పుడు దీని మతాలు కూడా కొన్ని తత్వాలు చెప్పాయి కదా, అవేమిటో కూడా చెప్పాడు పురాణాదుల్లో ముందే చెప్పారు. బౌద్ధ మతం ఏముంటుందంటే ఈ సృష్టి అంతా శూన్యం, శూన్యం నుంచి పుట్టి శూన్యంలో కలుస్తుంది, అంత శూన్యం తప్పేమీ లేదు. అందుకే వీళ్ళు పునర్జన్మ ఒప్పుకోరు వాళ్ళు, ఇంకా పునర్జన్మ ఎక్కడుంది, శూన్యంలో పుట్టి శూన్యంలో కలుస్తారు కాబట్టి నీకు జన్మ లేదంటున్నారు వాళ్ళు. అది వాళ్ళనేమాట. చార్వాకులు ఏమంటున్నారు, చార్వాకులు అంటే ఒక రకమైన నాస్తికులు. ఆ రోజుల్లో చార్వాక మతం అని రాముడి కాలంలో కూడా ఉంది. జాబాలి అనేవాడు అలాగే మాట్లాడితే తంతానన్నాడు రాముడు. వాళ్ళ దేవుడు లేడు, దెయ్యం లేదు, అది లేదు, ఇది లేదు, పంచభూతాలే సృష్టి ఇవంతా, ఈ పంచభూతాల నుంచి మార్పుతో పుడతాడు అంటారు వీళ్ళు. అసలు ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి పుట్టాయో చెప్పరు వాళ్ళు. పంచభూతాల నుంచి వీడు పుట్టాడు బానే ఉంది, మరి పంచభూతాలు ఎక్కడి నుంచి పుట్టాయి, దానికి సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. అదంతా వాటంతా అవే పుట్టేసేయట. అది వాడంట వెనకటికి ఒకడు ఉండేవాడు, నేనెవరి వల్ల పుట్టలా, నాకు నేనే పుట్టాను అన్నాడు వాడు. వాడు ఎవడో పరమాత్ముడు పాపం. అర్హతులు అని మూడో రకం కేటగిరీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ సృష్టిలో రెండే రెండు ఉన్నాయి, ఒకటి జీవం, ఒకటి నిర్జీవం అన్నారు. ఇలా మాట్లాడే వాళ్ళంతా పద్మాగర్ గారు ప్రస్తుతం జీవం, ఓ 50 ఏళ్ళకో 25 ఏళ్ళ తర్వాత ఎప్పుడోకప్పుడు మళ్ళీ నిర్జీవం అంతే, ఇంకేం లేదు సృష్టి. ఈ జీవం ఎలా పుట్టింది, నిర్జీవం ఎక్కడికి వెడుతుంది, ఇవేం వాళ్ళకి సమాధానం లేవు. ఈ సృష్టి అంటే జీవం, నిర్జీవం అన్నారు. వీళ్ళని అర్హతులు అంటారు. ఒరే బతికున్నప్పుడు తిను తాగు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, హాయిగా బతికున్నావు, జీవం, చచ్చావు ఏమి ఉండదు, అంచేత శుభ్రంగా తినండి తాగండి అంటారు. బౌద్ధంలో ఇది ఒక శాఖ కూడా. మనకి శివపురాణంలో చెప్పుకున్నాగా, ఆ త్రిపురాసుర సంహార సమయంలో వాళ్ళని పాడు చేయడం కోసం విష్ణుమూర్తి ఈ అర్హతుడి వేషం వేసుకుని అక్కడికి వెళ్ళి, నేను అరిహంత అని పేరు పెట్టుకుని తిను తాగు తిరుగు హాయ్ శుభ్రంగా, సాయంకాలం వేసరికి బుడ్డి పే బుడ్డి పుచ్చుకో అని చెప్పాడు వాడు. ఇది చెప్తే ఎంతోమందికి ఎంత ఇష్టమో, అప్పుడు నాకు కూడా సన్మానం చేస్తారు. పాపం వాళ్ళ కోసం అలా చెబుతాం, ఇది అర్హతులు చెప్పే మాట. సాంఖ్యులు అని ఉన్నారు. వీళ్ళేం చెబుతున్నారంటే, వారి పిచ్చాడా, పంచభూతాల నుంచి పుట్టేదిరే ఈ సృష్టి అంతాను. పంచభూతాలు సంఖ్య అంటే సంఖ్య, పంచభూతాలు ఒక 5 సంఖ్య ఉంది, ఈ పంచభూతాలకు 5 తన్మాత్రలు ఉన్నాయి, అదొక 5, 11 ఇంద్రియాలు ఇందాక చెప్పాక ఏకాదశి ఇంద్రియాలు అవి ఉన్నాయి, తర్వాత అవ్యక్త పరబ్రహ్మ ఒకటి, మన బుద్ధి ఒకటి, అహంకారం ఒకటి, ఆత్మ ఒకటి, మొత్తం 25, ఈ 25 సంఖ్యలతో సృష్టి నడుస్తోంది అన్నారు. ఇది కొంతవరకు పర్వాలా, అందుకే కపిలుడు అనే పేరుతో విష్ణుమూర్తి దీన్ని కూడా బాగా చెప్పాడు. సాంఖ్యయోగం ద్వారా కూడా మళ్ళీ పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళచ్చు. ఇంచేతంటే ఈ సంఖ్యలే పరమాత్మ, గణితంలో ఉన్నాడు పరమాత్మ అని చెప్పాడు. అక్కడ కూడా బుద్ధిని అహంకారంలో లయం చేసే మార్గం ఉంది కనుక సాంఖ్యయోగాన్ని ఆయన చెప్పాడు. ఇంకా యోగులు అని ఒకళ్ళు ఉన్నారు. యోగులు కూడా కృష్ణుడి యొక్క సిద్ధాంతమే. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యశ్చాధికో మత, కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున అని అర్జునుడితోటి, తపస్సు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు, రోజు కర్మానుష్ఠానం చేసేవాడి కంటే యోగి గొప్పవాడు, జ్ఞాని కంటే యోగి గొప్పవాడు. యోగి అంటే చిత్తవృత్తిని అదుపులో పెట్టుకుంటాడు గనక, యోగశ్చిత్తవృత్తి నిరోధక. యోగము అంటేనే మన మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు పరిపరి విధాలుగా పోకుండా అదుపులో పెట్టే క్రియ. ఈ మనస్సు అదుపులో ఉండడం ద్వారా యోగి మిగతా వాళ్ళకంటే గొప్పవాడు కడతాడు. అదుపులో ఉన్నవాడిని చెప్పేది, ఎప్పుడు యోగా నేర్చుకుంటున్నానండి, అవగానే బయటకు వచ్చి వెంటనే వా ఇడ్లీ నెయ్యి నెంచుకు తిందాం, లేదా ఏం తిందామని ఇవాళ చూసేవాడు. ఇవే యోగాలంటే, ఇవి యోగా కాదు కర్మ, ఏదో పేరు తెచ్చుకోవడం 4 రూపాయలు సంపాదించుకునే యోగా, ఈ యోగం ఏ ఈ యోగం కాదు. ఇవాళ చెప్పేవాళ్ళలో 3 వంతుల మందికి ఖచ్చితమైన లోపల స్పందన ఎక్కడో అదే ఉంటే, కళ్ళు మూసుకుని వాడు హిమాలయాల్లో ఈ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పగలడు. కానీ అభ్యాసం చేయడానికి ఒక మార్గం ఇది, ఆ మార్గం తిరస్కరించకండి. మార్గం గొప్పది, కానీ మేము నిజంగా యోగులము, యోగ గురువులము, మళ్ళీ గురువులకి పక్కన జీలోటి అంచేత హిందీ పదం చేర్చి ఇవన్నీ తప్పు లేదు, కానీ నిజమైన యోగంలోకి అడుగు పెట్టడానికి ఇది ఉపయోగపడాలి అని శాస్త్రం చెప్తాను. తప్పని అండల్లా మళ్ళీ నువ్వు నేర్చుకో, వేరు ఏదైనా పెట్టు, శాస్త్రబద్ధమైన పూర్తి యోగానికి మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి, వెడితే లాభం. ఇక్కడ మిగిలిపోతే ఈ కాస్త గౌరవాలు దండలే మిగులుతాయి, ఇంకేం తర్వాత ఏమేయగలవు. ఈ యోగులు ఏమంటున్నారంటే, అసలు మొత్తం సాంఖ్యయోగంలో చెప్పాక ఇందాక 25 ఉన్నాయని వరసగాను, ఏమిటి పంచభూతాలు అనేవి 5 అని, తన్మాత్రలు 5 అని, 11 ఇంద్రియాలు ఉన్నాయని, తర్వాత అవ్యక్తం 1 అని, బుద్ధి 1 అని, అహంకారం 1 అని, ఆత్మ 1 అని, మొత్తం 5. ఈ 5 సాంఖ్యులు ప్లస్ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడమే యోగి యొక్క లక్షణం. అందుకే యోగి అనకుండా యోగీశ్వర అంటున్నాం మనం. ఆ ఈశ్వర శబ్దం లేకపోతే యోగి లేడు అసలు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీ తిర్మ తిర్మమాని. యోగి అనకుండా యోగీశ్వర అని. యోగికి ఎప్పుడు కూడా 5 సంఖ్యలతో పాటుగా ఈశ్వరుడు కూడా ఉండాలి. అసలు ఈశ్వరుడు నుంచి ఇవన్నీ పుట్టాయి, మళ్ళీ ఇవి ఈశ్వరుడులో లయమవుతాయి. కాబట్టి మొత్తం సృష్టికి మూలకారకుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒకడే సత్యం. ఆ ఈశ్వరుడు అనే శబ్దానికి అధిపతి అని అర్థం. ఆ అధిపతిని తెలుసుకోవడమే యోగి చేస్తాడు. కాబట్టి యోగులు ఏమన్నారంటే, సాంఖ్యాలతో 5తో పాటు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ద్వైత మతంతో ఉంటున్నారు కదా, ఈ ద్వైతులు ఏమంటారు, ఏంలా స్వతంత్రం అస్వతంత్రం, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఆ విష్ణుమూర్తినే నమ్ముతారు వాళ్ళకి, దేన్ని నమ్మరు. విష్ణువు అనేవాడు స్వతంత్రుడు, మనందరం దాసులం, మనం అస్వతంత్రులం. అస్వతంత్రులు అంటే దాసుడికి స్వతంత్రం ఉంది. సలామలేక్ అడియేం అప్పా అంటామే, అడియేన్ అంటే అదనమాట, దాసుని బాబోయ్ అని. నేను నీ దాసుణ్ణి, ఇంకా నాకేం లేదు, నువ్వేం చెబితే చేస్తాను. దాసాను దాసుణ్ణి అనడం ఒక సంప్రదాయం. ఈ దాస సంప్రదాయం ద్వారా పరమాత్మ దగ్గరికి వెళతాం. ఎప్పటికీ పరమాత్మలో వీడు కలవడం, పరమాత్మ అలాగే ఇక్కడే కూర్చుంటాడు, వీళ్ళు ఎదురుగుండా కూర్చుంటారు, సలాం అలైకుం అని నమస్కారం చేస్తూ వీడు ఎప్పుడూ ఉంటాడు. అది వాళ్ళ తత్వం. స్వతంత్రం అస్వతంత్రం, జీవుడు పరమాత్మ ఇద్దరు వేరే. ఈ రెండు ఎప్పటికీ స్వతంత్రం అస్వతంత్రం అవ్వదు, అస్వతంత్రం స్వతంత్రం అవ్వదు. విశిష్టాద్వైతులు అని ఉన్నారు రామానుజ మతం. వీళ్ళు ఏమంటారు, ఈ సృష్టి అంతా తత్వత్రయం మీద ఆధారపడింది, మూడింటి మీద ఆధారపడింది. ఏమిటా మూడు? ఒకటి చిత్తు, ఒకటి అచిత్తు, ఈశ్వరుడు. మామూలు ప్రజలందరూ అచిత్తులో ఉంటారట, సర్వసాధారణంగా కుటుంబంలో ఉండేవాళ్ళంతా. ఈ జ్ఞానులైన మహాత్ములైన సన్యాసులు చిత్తు స్థితిలో ఉంటారట. అచిత్తు నుంచి వాళ్ళు చిత్తులోకి వెళ్ళారు. ఈ అచిత్తు నుంచి చిత్తులోకి వెళ్ళిన వాడికి లక్ష్యం ఈశ్వరుడు. ఆ పరమాత్మ ఒకడున్నాడు, ఆ పరమాత్మని ఈ అచిత్తులో ఉన్నవాళ్ళని ఈ చిత్తులో ఉన్నవాడు తీసుకెడతాడు. దండం ఒకటి పుచ్చుకుని, మీరందరూ నాకు దండం పెట్టండి, నేను ఆయన దండం పెడతాను, మీ అందరికీ నామస్మరణ అది ఇచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెడతానని చెబుతారు వాళ్ళు. అందుకే ఈ చిత్తు అచిత్తు ఈశ్వరుడు మూడు విశిష్ట అద్వైతుల లక్షణం. ఇంకా అద్వైత తత్వం ఉన్నది. ఇదేమిటి? ఏం లేదంతా, అంతా బ్రహ్మం, సర్వం కల్విదం బ్రహ్మ అంటారు వాడు. అంతా బ్రహ్మే, నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మే, శేషా బ్రహ్మే, శేషా పుచ్చుకునేవాడు బ్రహ్మే, అందరూ బ్రహ్మే అంటారు. ఎప్పటికైనా చివరికి అంతా అక్కడికే వెళ్ళి లయమైపోతారు. కాబట్టి చిట్ట చివరికి ఎవడన్నా అక్కడ కలవలసిందే తప్పదు ఎలాగో, అది అద్వైతత్వం. ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గమును అనుసరించి ఈ సృష్టిలో ఉండే విశేషాలను తెలుసుకుంటున్నారు, జీవితం గడుపుతున్నారు, మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఇంద్రియాల యొక్క లక్షణాలు. అవ్యక్తత్వమరయగ అవ్యక్తం వయ్యు ఇట్టిదై లక్ష్యమగున్ సువ్యక్తేంద్రియ భూతాది వ్యవహార లింగ దృష్టాకృతి అయి. ఇందులోకి వెళ్లే ముందు ఒక ఆయన వచ్చాట ఓ రాజుగారి దగ్గరికి. రాజుగారు మంత్రి గారు చక్క కుర్చీలో కూర్చున్నారు వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో. ఆయన వచ్చి మంచి సన్యాసి గారు, అంతా బ్రహ్మం, నీవు బ్రహ్మం, ఆవిడే బ్రహ్మం, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే అన్నట. రాజుగారు మంత్రి గారు కొంచెం వెర్రి రాజుగారు, వెర్రి మంత్రి, అంతా బ్రహ్మమే అని చెప్పారు గురువు గారు అనుకుని, అయ్యా నమస్కారం అన్నారు. ఆయన పంపేశారు ఇంటికి. రాగానే రాజుగారు పెళ్ళాన్ని పిలిచి, అంతా బ్రహ్మం అన్నారు, రేపటి నుంచి నువ్వు దాసీగా పనిచేయని, దాసీదాన్ని పట్టుకొచ్చి అంతా బ్రహ్మమే, నువ్వే నా పట్టపురాణి అన్నట్ట. దాసీదా ఆనందపడిపోయింది, అది పట్టపురాణి అయింది. రాణిగారి పత్రం పని చేయడం మొదలెట్టారు. రోజు అన్నం వండడం, చీపురు కట్ట తొడవడం రాణిగారి పని, ఈవిడ పనిది. అన్నీ అంతే, అస్తవ్యస్తం చేశాడు. మంత్రి గారు కూడా అంతే, పెళ్ళాన్ని దాసీని చేశాడు, దాసీని పెళ్ళాన్ని చేశాడు. అప్పట్లో తన్నలేదు వాళ్ళని, రాజుగారు మంత్రి గారు కదా, పదవులు వస్తాయి కాబట్టి వాడు. ఇలా అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం వ్యవస్థ. ఓ ఏడాది పోయాక గురువుగారు మళ్ళీ వచ్చాట, ఏం జరిగిందో చూద్దామని. అంతా బ్రహ్మమే అంటూ సేవకుడిని పట్టుకెళ్ళి మంత్రిని చేయడం, మంత్రిని తీసుకెళ్ళి ఇంకోటి చేయడం, ఇలా అంత అస్తవ్యస్తంగా ఉంది రాజ్యం అంతా. వాడు బ్రహ్మమే, ఇది బ్రహ్మమే కదా అని చెప్పేసి, నాయన బ్రహ్మం దా ఉపన్యాసం చెప్పని నేను ఇక్కడ కూర్చోబెట్టి వీడికి ఎందుకు కూర్చునేవట. ఈ బ్రహ్మం గారు ఉపన్యాసం చెప్పలేకపోతున్నారు, ఇంచేతంటే ఆయన బ్రహ్మమే అవ్వడానికి, కానీ ఉపన్యాసం చెప్పే బ్రహ్మ గది అది వచ్చింది ఎప్పుడు. అంచేత ఇలా ఏదేది చేయాలో చేయకూడదు అన్ని చేసి పారేసాడు వాడు అస్తవ్యస్తం. రాణిగారు ఇదంతా చెప్పి మళ్ళీ వచ్చిన గురువుగారితో, అయ్యా మీరు ఏ ముహూర్తంలో అంతా బ్రహ్మం అన్నారో, కొంప ముల్లే ములిగిపోయిందండి, నేను ఇలా బానిసనే కింద పడి ఉన్నాను, ఆ దాసీదాన్ని తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చోబెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఇదేం అన్యాయం అండి అంది. అయ్యయ్యో నేను చెప్పింది వేరమ్మా, అంతా బ్రహ్మము అంటే అర్థం ఏమిటంటే ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడు, అందరిలో ఎవరిని ద్వేషించకు, కుక్కను కూడా ప్రేమించు, కొట్టి చంపకని అర్థం. అంతేగాని కుక్కనట్టుకొచ్చి ఉపన్యాసం చెప్పండి కుక్కగారిని బయకి పెడితే చెబుతుందా, బొయ్యి బొయ్యి అంటుంది, రేపటి నుంచి రికార్డింగ్లో బొయ్యి బొయ్యి వినాలి మనవాళ్ళు. కాబట్టి దేనిపైన దాన్ని మానమని కదా ఆయన ఉద్దేశం, ఆ ప్రాణిని పరమాత్మలాగే ద్వేషించకుండా ప్రేమించు అని. ఇది వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సర్లే ఇప్పుడు చూద్దామని ఏం చేసేట, సభకు వచ్చాడు. ఆ రోజు తమాషా జరిగింది అనుకోకుండా, మంత్రి గారు చెయ్యి విరిగి వచ్చాడు, చేతికి ఫ్రాక్చర్ వేశారు కట్టు. ఏం మంత్రి దెబ్బ తగిలిందంటే, ఏం చెప్పనండి, ఏనుగు వస్తోంది, ఏనుగు మీద మావట్టివాడు తప్పుకో తప్పుకో అన్నాడండి, అది బ్రహ్మమే, నేను బ్రహ్మమే అని దానికి ఎదురుండ వెళ్ళానండి, అది బ్రహ్మము నేనే బ్రహ్మ ఏం చేయదని, ఇంతలో అది తొండంతో కొట్టింది, అయ్యా గురువుగారు సమయానికి వచ్చారు, అది నేను బ్రహ్మమే అయినప్పుడు అది అది నన్ను ఎందుకు కొట్టిందండి తొండంతో అన్నట్ట. బలే అడిగావయ్యా, అన్ని బ్రహ్మము అంటే అన్ని ప్రాణులు పరమాత్మ అని నా ఉద్దేశం, కానీ ఇదే మూర్ఖత్వం అంటే, మురుడా ఏనుగు బ్రహ్మము నువ్వు బ్రహ్మమే నమ్మావు, కానీ ఏనుగు మీద ఇంకో బ్రహ్మ ఉన్నాడు, ఆయన ఎవరు మావట్టివాడు, ఒరే ఇది కొడుతుందని చెప్పాడు, కొడుతుందని చెబితే ఆ బ్రహ్మం మాట వల్ల ఈ బ్రహ్మం బ్రహ్మం అనుకున్నావు, కానీ అంటే నీ దృష్టిలో ఏనుగే బ్రహ్మం, కానీ ఏనుగు మీద ఉన్న మావట్టివాడు బ్రహ్మం కాదు, అందుకే దగ్గరికి వెళ్ళి వాడి మాట వినకుండా చావు దెబ్బతిన్నావు. పరమాత్మ అన్నిటి రూపంలో రక్షిస్తాడు, ఏనుగు చంపుతుంది తంతుంది అది, అందుకని నీకు దెబ్బ తగలకుండా ఉండడం కోసం మళ్ళీ ఇంకో పరబ్రహ్మ రూపంలో ఏం చేశాడు మావట్టివాడి ద్వారా హెచ్చరిక చేశాడు, నువ్వు ఇది వినలా ఇది విన్నావు అందుకే దెబ్బతిన్నావు. ఇప్పుడు లోకంలో అంతే, గురువుగారు అన్నీ మంచి చెబుతున్నారు కానీ ఒకటి చెప్పిందేమో నమ్ముతాం, రెండోది నమ్మం మనం. ఓ 10 రూపాయలు దక్షిణ ఏదైనా మంచి పనికి ఇవ్వమంటే అక్కడ నమ్మం, అదే కాదు ఒట్టిన జపం చేయండి లేకపోతే పరిగెత్తండి లేకపోతే పులిహార తింటే మంచిదంటే ఇంత పులిహార ఎట్టుకెడతాం, ఇది నమ్ముతాం అది నమ్మం. పులిహార దగ్గర కేజీ పట్టుకెళ్ళచ్చు, 10 రూపాయల దగ్గర మాత్రం ఇవ్వలేము. అంటే మీరంటే నేను చెప్పింది మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా, లోకంలో ఉండే సామాన్యుల గురించి చెబుతున్నా. అలాగా జాగ్రత్తగా ఉండలేదు కాబట్టి చెయ్యి విరిగింది అన్నట్ట. ఓహో కొంతవరకు అర్థమైంది మంత్రి గారికి రాజుగారికి. ఆ రాత్రి రాజుగారికి మంత్రి గారికి గుణపాఠం చెప్పడానికి ఈ గురువుగారు ఒక మంచి ప్రణాళిక వాళ్ళ భార్యలకు ఇచ్చాట. రాజుగారు వచ్చారు కూర్చున్నారు భోజనానికి, కూర్చోగానే విస్తరాకు తీసేసింది, ఇప్పుడు రాణిగారు దాసి కదా ఏది విస్తరేది అన్నట్ట. అంతా బ్రహ్మమే, నేల కూడా బ్రహ్మమే, నేల మీద తినండి అందుకే ఆవిడ విస్తట్లో, ఎందుకు నేల బ్రహ్మమే కదా తినండి అది. ఓహో ఇదియు బ్రహ్మమే కదా అనుకున్నాడు పాపం, ఏమనలేక తినడం ఇష్టం లేకపోయినా అంతా బ్రహ్మం కదా అని అడుగుని సరే పెట్టు అన్నాడు. నేల మీద ఇంత ఆవుపేడేసింది తినండి అంది. ఇది ఏమి రాణి అన్నట్ట, ఆవుపేడ బ్రహ్మమే, బురెలు బ్రహ్మమే, గారెలు బ్రహ్మమే, ఈ పూటకి పేడే బ్రహ్మం తినేయండి అంది. కొంచెం పేడ తిందాం, ఇది బ్రహ్మమే నోట్లో పెట్టుకున్నాడు కానీ బాగా వాసనగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏం తింటాడు బొత్తిగా ఆవు పేడ, రోజు దూద్దుగా పేడ తినేవాడు ఇప్పుడు ఆవు పేడ తినవలసి వస్తుంది, అందుకని తినలేక ఇంటికి వచ్చాడు. అక్కడ మంత్రి గారి ఇంట్లో అదే అయ్యింది. అప్పుడు మర్నాడు గురువుగారిని పిలిచి ఏమిటండి ఇది అని అడిగితే, మూర్ఖుల్లారా అసలు విషయం ఇది, పరబ్రహ్మం అంటే అన్నిటిలో దైవాన్ని చూడమని, ప్రేమించమని, ద్వేషించొద్దని, శిక్షించొద్దని ఇవన్నీ చెప్పడానికి చెప్పాను తప్ప, అంతేగాని ఇలా వెర్రి మెట్ట వేదాంతం కోసం కాదు, పనులు పడి చేయడానికి, అస్తవ్యస్త స్థితి తేవడానికి కాదు, నిజంగా నువ్వు పరబ్రహ్మం అనుకున్నప్పుడు రాణిని దాస్యం చేసేవుగా నువ్వు దాసుడు అయ్యావా, నువ్వు మాత్రం సింహాసనం మీద కూర్చుంటావా, ఆవు పేడ తినలేవు ఇంత పాల పేడ తింటావు తినప్ప ఏ అని మందరించాక అప్పుడు వాడికి జ్ఞానోదయమైంది. కాబట్టి అద్వైతులు పిలిచే బ్రహ్మం యొక్క అసలు తత్వం ఏమిటంటే, అవ్యక్తంగా కనపడకుండా ఎక్కడ ఎవరికి ఏమి రూపాకారాలు లేకుండా ఆనందాన్ని ప్రసాదించే ఒక తత్వం ఉన్నది దివ్యం. దీన్ని అవాంగ్మానస గోచరం అన్నారు. ఇది అనుభవం ద్వారా సంపాదించాలి. అవ్యక్త పరబ్రహ్మను ఎలా పొందుతాం అంటే అనుభవం, ఆనందం వల్లే. గాలిని స్పర్శ ద్వారా ఎలా అయితే మనం పొందుతున్నామో, పరబ్రహ్మని కూడా కేవలం అనుభవం ద్వారానే తెలుసుకోవాలి తప్ప మరో రకంగా తెలుసుకోలేము. లోక వ్యవహారంలో ఇంద్రియాలన్నీ అంతే. ఇప్పుడు నాలుక మీద రుచి పడింది, రుచి ఎలా ఉంది నువ్వు ఎలా చెప్పగలవు? అది చూపించలేవు కదా. నువ్వు తిన్న బూరి రుచి బయటికి తీసి కక్కి చూపిస్తావా అసహ్యంగా? లేదండి, నాలుక మీద బూరి తిన్నాను తీయగా ఉందని చెప్పుకోం. పోనీ ఆ తీపి అవతలవాడికి అర్థమవుతుందా? అది వాడు తింటేనే అర్థమవుతుంది. కారం కాని రీపి కాని రుచి కాని మనం తింటే కానీ ఎవరికి వాడికి తెలియదు. మామూలు తిండి పదార్థాలే మనం తింటే కానీ తెలియనప్పుడు పరబ్రహ్మానందం మాత్రం ఒకటి చెబితే వస్తుంది. ఎన్ని చెప్పినా ఎవడి ఆనందం వాడు పొందవలసిందే. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానం అవసాదయ్యేత్తన్నాడు గీతాచార్యుడు. ఒరే, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలరా? ఎవడికి ఎవడు ఎవడిని ఉద్ధరించలేడు. చెప్పడం ద్వారా నీకు మార్గం చూపిస్తాడు తప్ప మార్గం లోపిని నీకు తొయ్యలేడుగా. రండి కాశీ అన్నా నేను, అందరినీ తీసుకెళ్ళగలనా? వస్తానంటే తీసుకెళ్ళగలను, కానీ అంతకుమించి నేనేం చేయలేను. అలాగే సృష్టి రహస్యం. అవ్యక్త తత్వాన్ని లౌకికులైన మానవులు ఆ రకంగా అనుభవంతో గ్రహిస్తారు నాయన. అది సాకారం అవ్వచ్చు, నిరాకారం అవ్వచ్చు, మొత్తం ఆ తత్వం అని ఆ తత్వం గురించి చెబుతున్నాడు. అది తెలుసుకుందాం మళ్ళీ యథాప్రకారంగా రేపు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.